गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनि गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। దేవతా శక్తులు రోగ నివారక శక్తులు విద్యనిచ్చేటట్టి శక్తితో పాటు పరివరాజకులకి ఇంకొక విశేషమైనటువంటి శక్తి ఉండాలి. దానిని జ్యోతిర్విద్య అని చెప్తాం మనం. ఆ జ్యోతిర్విద్య అనేది ఒక విధంగా మన సనాతన శాశ్వత నిత్య నూతన సంస్కృతికి కన్ను వంటిది. కన్ను లేకపోతే జీవితం ఏ విధంగా అవుతే 90% వేస్ట్. అనేక అనుభూతులకి మనం ఏ విధంగా అవుతే దూరం అయిపోతామో, జ్యోతిష్ శాస్త్ర ప్రవేశము లేకపోవటం వల్ల మన చుట్టూనే ఉన్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి ధర్మాలను మనం గుర్తించలేకపోతున్నాం. ఇది తెలుసుకోవటం వల్ల మూడు ముఖ్యమైనటువంటి లాభాలు ఉంటాయి. ఒకటి, కర్మ గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది మూడు రకాల కర్మల గురించి. ఇది మొదటి లాభం. ఇంచేత జ్యోతిష్ శాస్త్రం మనం చదువుకోవటం ఎందుకంటే మనకు ఉద్యోగం వస్తుందా రాదా, ప్రమోషన్ వస్తుందా రాదా, మా కూతురికి పెళ్ళి ఎప్పుడవుతుంది, ఇది కాదు ముఖ్యం. ఏ సంచిత కర్మ నుంచి ఇప్పుడు ప్రారంభ కర్మను మనం తెలుసుకున్నాము, ఈ ప్రారంభ కర్మ నుంచి ఆగామీ కర్మ వైపుకు ఎలా వెళ్ళగలము చాలా స్పష్టంగా చెప్తుంది జ్యోతిషాస్త్రం. ఇది మొదటి లాభం. రెండో లాభం ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి తిథి అంటే సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణము, వారము అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఏ గ్రహం మీద నుంచి మన గ్రహం మీదకి పరివర్తన చెందుతున్నాయో, నక్షత్రాలు చంద్రుడు ఆ రోజు ఎక్కడున్నాడు, ఏ తారలో ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో. ఇవి కాకుండా ఇంకా రెండు, యోగము కరణము కనుక మనకెప్పుడు తెలిస్తే అనేక మార్పులు మనం చేసుకోగలుగుతాం మన జీవితంలో. దాన్నే పంచాంగం అంటాం. అంచేత తాత్కాలికమైనటువంటి ఆ క్షణంలో తీసుకోవాల్సినటువంటి అనేక నిర్ణయాలను మనం తీసుకోవచ్చు. ముహూర్త బలం అని అనిస్తూ ఉంటాం చాలాసార్లు. ఆ ముహూర్త బలం యొక్క అద్భుతం ఏంటి అంటే గృహప్రవేశానికి, పెళ్ళిళ్ళకి, వాటికి మనం ముహూర్తాలు పెట్టుకుంటాం. చాలామంది ఆ తాహతుకు తగ్గిన స్థితిలో ఉండరు. పెళ్లిళ్ళు నిర్ణయించుకున్నప్పుడు కానీ, గృహప్రవేశ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నప్పుడు కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, మన వనరులు కానీ, ఆ సంఘటన మనం సక్రమంగా నిర్వర్తించుకోగలమా అనేటువంటి డౌట్ ఉంటూనే ఉంటుంది. కానీ మనం చెప్తూ ఉంటాం, ముహూర్త బలం ఉంటే జరిగిపోతుంది ఆ పని. ముహూర్తం అంటే పంచాంగ విద్య. పంచాంగాన్ని చూసుకుని తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలు వీటిని ఉపయోగించుకోవటం, ఇది రెండో లాభం. అంటే ఒకటేంటి, కర్మని అర్థం చేసుకోవటం, అది పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్లో ఎలా ఉంది కర్మ ప్రస్తుతం, ఈ కర్మని ఎలా మార్చుకోవచ్చు ముహూర్తం. ఇది అంతా కాకుండా విశ్వ ప్రణాళికలో కొన్ని సంఘటనలు మార్చగలం. కొన్ని సంఘటనలు, అన్ని సంఘటనలు కాదు, కొన్ని సంఘటనలే ఆ మార్చగలిగేవి. మార్చుకోలేని సంఘటనలు మన నిత్య జీవితంలో కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి 12 గంటలకి రోడ్ల మీద ఎవరు లేదు, ట్రాఫిక్ పోలీసు లేడు, కారు నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు నడుపుకో, రూల్స్ ఏం పాటించక్కర్లే. పాటించినా పాటించకపోయినా, పాటిస్తూ వెళ్తే తప్పు లేదు, పాటించకపోయినా మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేయరు. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ట్రాఫిక్ పోలీసు కూడా ఎక్కడో అలసి సొలసి ఉంటాడు. నువ్వు కాస్త రూలు అతిక్రమించి వెళ్ళినా చూసినా ఏమండు, కానీ ఎవడి మీదకి ఎక్కించేసావు నువ్వు, వాడు పడిపోయాడు, ఇంకా తప్పదు. ఇంచేత మన నిత్య జీవితంలో కూడా తప్పించుకోలేనటువంటి సంఘటనలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ప్రతిదీ ప్రారంభం కాదు, ప్రతిదీ జరగ తీరవలసిందే అనే కాదు. కానీ విశ్వ ప్రణాళికలో కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవతారం యొక్క ప్రాకాఠ్యము, అది తప్పదు. ఎంత ధైర్యంగా వాళ్ళు ముందే అనౌన్స్ చేసేస్తారో, జరాసంధుడు, కంసుడు వాళ్ళకి కూడా అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులైనప్పటికీ కూడా ముందే అనౌన్స్, విష ప్రణాళికలో భాగంగా మీ చావు ఖాయము ఎవరి చేతిలో, ఫలానా వాడి చేతిలో, అది తప్పదు. అయినా ఋషుల యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే, ఒకవేళ ఏమో ముందు చెప్పేస్తే వాళ్ళైనా మారిపోతారేమో, మారరు. కానీ వారిలో మారిన వాళ్ళు ఉన్నారు, ఓ బాణాసురుడు కానీ, ఓ బాణామతి కానీ, ఓ భీషణుడు కానీ, ఓ సుగ్రీవుడు కానీ, వాలి మారలేదు కానీ సుగ్రీవుడు ముందే మారిపోయి ఉన్నాడు కదా. అంచేతేంటి, ముందే ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని తెలిపితే మారదలుచుకున్న వాళ్ళు మారటానికి అవకాశం ఉంది. అంచేత జ్యోతిష్ శాస్త్రాన్ని ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటి ఏంటి, ప్రతి వ్యక్తి తన యొక్క ఈ జీవితంలో అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మ ఏమిటి, జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మ అనుభవించి తీరాల్సిందే అనే రూల్ లేదని చెప్పాయి కదా, చాలా తక్కువ ఉంటాయి, ఖచ్చితంగా జరగవలసినవి. మిగతావన్నీ మీరు మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోగలరు, ముహూర్తముతో, ముహూర్త బలము. దాన్ని హోరా శాస్త్రం అంటాం, దాన్ని ప్రశ్న శాస్త్రం అంటూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువు అది పోతే వీళ్ళు లెక్కలు వేసి చెప్తారు, దొరుకుతున్న దొరకదు, అది ఆ క్షణమే. దాన్ని బట్టి మేము మొత్తం జీవితాన్ని చెప్పలేము, కానీ తాత్కాలికంగా గ్రహ గతుల యొక్క బలాన్ని మనం కనుక పుంజుకుని, అంటే ఎండ ఉంది, ఏసీ పెట్టుకున్నావు, ఎండగానే ఉంటుంది, వాతావరణం ఏం మారిపోదు, కానీ మీకు చల్లగా ఉంటుంది, అది ముహూర్త బలం అంటే. అది కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఇదంతా కాకుండా విశ్వ ప్రణాళికలో జరగబోయేటటువంటి ఖచ్చితమైనటువంటి మార్పులు, దాన్ని మీరు మార్చలేరు, దానికి అనుగుణ్యంగా మాత్రమే మీరు జీవించగలరు. రామావతారం వస్తే మీ జీవితం మొత్తం రామునికి అనుగుణ్యంగా మారాల్సిందే, ఋషుల జీవితంతో సహా. కృష్ణావతారం వస్తే ఋషుల జీవితం మొత్తము కృష్ణావతారానికి అనుగుణ్యంగా మారవలసిందే. ఇది జ్యోతిష్ శాస్త్రం మనకి తెలిపేటటువంటి బ్రాడ్ అవుట్లైన్స్, ఈ మూడు. ఈ మూడు ఎలా తెలుపుతుంది జ్యోతిష్ శాస్త్రము, చాలా సింపుల్, అది పెద్ద కష్టమైంది కాదు. చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి నియమాన్ని మనం పట్టుకున్నామని మనకి ఎలా తెలుస్తుంది అని ఐన్స్టీన్ అడిగారు. మీరు ఇంత గొప్ప సైంటిస్ట్ కదా, మాకు చాలా రీసెర్చ్ చేయాలని ఉంది, పెన్సిల్వేనియా యూనివర్సిటీలో కన్వకేషన్ అడ్రస్ చేయడానికి ఆయన పిలిచినప్పుడు అడిగారు స్టూడెంట్స్, మాకు మీ అంత అయిపోవాలని ఉంది, మేము చాలా గొప్ప విషయాన్ని పట్టుకున్నాము అని మాకు ఎలా తెలుస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అన్నాడు. మీరు కనిపెట్టినటువంటి సిద్ధాంతము సింపుల్గా ఉంటే, అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటే అది చాలా గొప్పది, లేకపోతే గందరగోళం. వేదాంతం అంచేత ఖచ్చితంగా సింపుల్గా లేదు, అంచేత అది గొప్పది కాదు. కానీ వైదిక ధర్మం చాలా సింపుల్, ఋషులు మనకి అందజేసినటువంటి ధర్మం ఉంది చాలా సింపుల్. జ్యోతిష్ శాస్త్రము వాళ్ళు అందజేసినటువంటి వాటిలో కన్నులాంటిది, అంటే విజిబుల్, చూడటం చాలా సింపుల్ కదా. ఇంకా జ్యోతిష్ శాస్త్రము ఖచ్చితంగా చాలా సింపులే. మరి ఇదంతా ఎలా తెలుస్తుంది? అది తెలియటానికి వాళ్ళు 12 భాగాలు చేశారు. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. 12 గ్రూప్స్, 12 రాశులలో మానవ జీవితాన్ని మొత్తం విభజన చేశారు. ఈ 12 రాశులలో విభజన చేసినటువంటి మానవ జీవితాన్ని, ఇంకా 12 రాశులు, ఒకటి శిరస్సుకు సంబంధించినటువంటి, మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కర్మలు, పర్సనల్, ఎక్స్ట్రీమ్లీ పర్సనల్. రెండో గ్రూప్ మాటల ద్వారా మీరు పొందేటటువంటి కర్మ, లేకపోతే కుటుంబము ద్వారా మీరు పొందేటటువంటి కర్మ. రెండో గ్రూప్. మూడవ కర్మ పెట్ యానిమల్స్, జంతువులు, ఖనిజాలు, ఉంగరాలు, ఖనిజాలే కదా ఉంగరాలు పెట్టుకుంటే, చెట్ల మీద నాటినవి మీ ఇంట్లో. పెట్ యానిమల్స్ అంటే ఏమంటారు దాన్ని, పెంపుడు జంతువులు, చిన్న చిన్న యాత్రలు, ఇంటర్వ్యూస్, చిన్న చిన్న పరాక్రమం మీరు చూపించవలసినటువంటి, ఎఫర్ట్స్ చూపించినటువంటి సంఘటనలు, ఇవంతా కాకుండా అన్నదమ్ములు, లేకపోతే అక్కా చెల్లెళ్ళు, దీంతో మీకు వచ్చేటటువంటి కర్మ. మూడవ రోజు మొదటిది తనుభవము అంటాం, రెండవ దాన్ని కుటుంబము అంటాం, మూడవ దాన్ని సోదరులు, నాలుగు విద్య. అన్ని రకాల విద్యలు, మీ డిగ్రీల గురించి అక్కడ మాట్లాడదు సైన్స్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ డిగ్రీ రాసిన వాళ్ళకి లీవ్ లెటర్ రాదు, కానీ ఏమి లేని వాళ్ళకి అద్భుతంగా ఇంగ్లీష్ రాయగలరు. అంచేత వాడు ఇంగ్లీష్లో రాయగలడా రాయలేడా చెప్పగలుగుతుంది, కానీ డిగ్రీ ఉంటుందా ఉండదా చెప్పదు. అది వచ్చిన పెద్ద ప్రమాదం. విద్య. ఐదు మంత్రము, రొమాన్స్, గ్యాంబ్లింగ్, జూదము, ఇవంతా అదో సమూహం. ఆరవ సమూహము అప్పులు, రోగాలు, శత్రువులు. ఏడవ సమూహము ఫ్రెండ్స్, పార్ట్నర్స్, బిజినెస్ డీలింగ్స్, అంటే అడ్వకేట్ ఉంటాడు వాడి యొక్క క్లయింట్, డాక్టర్, పేషెంట్, హస్బెండ్, వైఫ్, బిజినెస్ మ్యాన్, ఆ క్షణంలో వచ్చినటువంటి కస్టమరు, ఇవంతా కూడా ఏడవ సమూహము. ఎనిమిదవ సమూహము రహస్యమయంగా అందరికీ తెలియకుండా, ఇతరులకు తెలియకుండా మనం చేసేటటువంటి పనులు. మృత్యు 8వ సమూహం. 9 తండ్రి. అలాగే 4 విద్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను, తల్లి కూడా ఉంటుంది అక్కడ 4వ సమూహంలో. అలాగే ఇప్పుడు 9వ సమూహం చెప్తున్నాను నేను, తండ్రి. పూర్వ పుణ్యము అంటే ఏం చెప్తున్నది? సంచిత ప్రారంభ కర్మ చెప్తుంది. 9వ స్థానాన్ని, 9వ సమూహాన్ని కనుక మనం చూసుకోగలిగితే ఆస్ట్రాలజీలో, అది మన సంచిత ప్రారంభ కర్మల గురించి చెప్తుంది. ఆ సంచిత ప్రారంభ కర్మే కదా తండ్రి యొక్క బీజం నుంచి మనకి శరీరాలు వస్తున్నాయి. ఇంకొకటి తండ్రి. 10 ఈ జన్మలో మీరు చేస్తున్నటువంటి కర్మ ప్రారంభ కర్మ. సంచిత ప్రారంభ కర్మ తండ్రి నుంచి వస్తుంది, 9వ స్థానం నుంచి వస్తుంది. 10 ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రారంభ కర్మ, ఈ జీవితంలో ఈ శరీరం చేసేటటువంటి ప్రారంభ కర్మ. 11 మెటర్నల్ అంకుల్స్, ఫ్రెండ్స్, లాభాలు, ప్రాఫిట్స్, ఎల్డర్లీ పీపుల్, కోరికలు తీర్చేటటువంటిది, గురువులు, ఇదంతా 11వ సమూహము. 12 మోక్షకారకులు, ముక్తి, ఫ్రీడమ్, ఫారెన్ ట్రావెల్, ఇతర. ఇందులో ఋషులు మిస్ అయినటువంటి కర్మబంధం ఎక్కడైనా ఉన్నదా? 12వ రాశి కాకుండా 13వ రాశి ఒకటి కనిపెడతాం, అవసరం లేదు. మనం చేసేటటువంటి జీవితంలో అన్ని గందరగోళాలు ఈ 12 సమూహాల్లో వచ్చేస్తాయి, 12 రాశుల్లో వచ్చేస్తాయి. దాన్ని చాలా స్పష్టంగా శిరస్సు నుంచి కాళ్ళ వరకు శరీరంలో కూడా సూపర్ ఇంపోజ్ చేశారు వాళ్ళు. మేషరాశి శిరస్సు, వృషభ రాశి కంఠము, అలాగే కాళ్ళ వరకు వచ్చేసరికి మీనరాశి. అంత ఇంటర్నల్ లింక్డ్ అనమాట. అంటే మీ శరీరం యొక్క ఏ అవయవముతో ఏ విధమైనటువంటి కర్మకి మీరు బంధులు అవుతారో. మిథున రాశి, మిథున రాశి అంటే మూడో సమూహము, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అంటే మూడో గ్రూప్. మూడో గ్రూప్ అంటే ఏం చెప్పాను నేను, ఫ్రెండ్స్, సోదరులు, వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం కదా. ఇవంతా దేంతో వస్తుంది మనకి సంబంధం? చేతుల ద్వారా వస్తుంది. మన చేతలు ఎలా ఉంటే అలా వస్తుంది కదా సంబంధ బాంధవ్యాలు. అంచేత మిథున రాశి మన చేతుల్ని కంట్రోల్ చేస్తుంది. మిథున రాశి గురించి మనం చెప్పుకున్నాం కదా, గురువు అనుగ్రహ సాధన విధానంలో. అంచేత ఈ రాశి సంబంధమైనటువంటి గ్రూప్స్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గుర్తు ఉంచుకున్న తర్వాత ఇంకొక రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. సూర్యుడు చంద్రుడు మెయిన్ జ్యోతిష్ శాస్త్రంలో, జ్యోతిర్విద్యలో. ఏంటి జ్యోతిర్విద్య? మళ్ళీ మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి, జ్యోతిర్విద్య అంటే ఏమిటి? ఏ విధంగా అవుతే ధర్మము అంటే నిత్య నూతనమై ఉండాలి, శాశ్వతమైనదై ఉండాలి, సనాతనమైనదై ఉండాలి. అలాగే జ్యోతిర్విద్య అంటే ఖచ్చితంగా అది మీ యొక్క సంచిత ప్రారంభ ఆగామీ కర్మలను స్పష్టంగా తెలిపాలి, చూడగలగాలి, మీరు దర్శించగలగాలి. అంతే తప్ప మీరు ఊహించడం కాదు, ఇదేమో ఇలా అవ్వచ్చేమో, అస్ట్రాలజీలో ఏమోలు లేవు. ఇంకా వాడు చెప్పాడంటే అది అంతే, అది ఇంకా మారదు, అది మారవచ్చు అనేది కూడా చెప్తాడు అక్కడ అస్ట్రాలజీలో. అది కూడా చెప్పవచ్చు మీకు ఈ కర్మ ఉన్నది, అందుకనే శాంతులు. అందుకే చాలామంది ప్రశ్నిస్తారు జ్యోతిష్ శాస్త్రంలో కనుక అంతా జరిగేదే ఉంటే ఇంకా ఎందుకు అసలు అది మన ఋషులు మనకు అందించటం? ఇంకా నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా జరిగేది అలాగే జరగవలసి ఉంటే అసలు అదో పెద్ద శాస్త్రంగా పుస్తకాల మీద పుస్తకాలు రాసే ఋషులు ఎందుకు రాయటం? మార్చుకోవచ్చు, నేను చెప్పే కదా, కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే మీరు మార్చుకోలేరు. ఆ మార్చుకోలేని సంఘటనలు కూడా మన జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. ఈనాడు మనం అది పట్టించుకోవటం లేదు కనుక గంగలో దిగిపోతున్నాం. పెళ్ళిళ్ళు, ఎవరితో పెళ్లి జరగాలో మార్చుకోకూడదు. కానీ ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం ఎప్పుడైతే వచ్చిందో, ఎవరితో పెళ్లి జరిపించాలని మీరు ఆలోచించటమే లేదు అసలు. డబ్బు ఎంత వస్తుంది, గంగలో దిగిపోయింది, అక్కడ తప్పు అవుతుంది అది. అలాగే రెండోది మృత్యువు యొక్క పరిస్థితులు. దీన్ని మార్చుకోవద్దు అంటుంది జ్యోతిష్ శాస్త్రం, మార్చుకోవచ్చు కానీ దీన్ని మీరు మార్చుకోకండి. మీకు ముందే చెప్పేస్తుంది ప్రకృతి, 6 నెలల ముందు ప్రతి వ్యక్తికి జ్యోతిష్ శాస్త్రము నీకు టైం అయిపోయింది, క్లోజ్ ఇట్ అప్, డోంట్ చేంజ్ ఇట్. చేంజ్ చేసుకోవచ్చు. ద్వాపర యుగంలో ఎవరి ప్రతి వాడికి ఇచ్చామృత్యు ఉంది. భీష్ముడికే కాదు ఇచ్చామృత్యు ఉండేది, దుశ్శాసనుడికి ఉంది. ఖచ్చితంగా భీముడి చేతిలోనే రావాలి. ఇంకోటి చంపగలైనా చంపేవాడు కాదు. మీరు మహాభారత యుద్ధం చూడండి, చంపడానికి చాలా ఛాన్సులు వచ్చాయి అందరికీ. కొట్టుకుని చస్తే కర్ణుడు అర్జునుడు ఎవడో ఒకడే చావాలి. ఎవడు చస్తాడో మళ్ళీ అక్కడ డౌట్ ఉంది, అది వేరే విషయం. చివరి వరకు మనకైతే కథ తెలుసు కనుక లాస్ట్ మినిట్ వరకు డౌట్ఫుల్లే అర్జునుడా కర్ణుడా ఆవడని. ఓటు కర్ణుడికే ఎక్కువ ఉంది గెలుస్తాడని. అక్కడ ఇచ్చామృత్యమే, వాళ్ళిద్దరే కొట్టుకోవాలి, వాళ్ళలోనే ఎవడో ఒకడు బతకాలి. మళ్ళీ 5 ఉన్నారు, భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు. వీడిలో ఒకడే బతకాలి మహాభారత యుద్ధం అయిపోయాక, మిగతా 4 చావాలి. ఎవడు? ఆ మిగతా 4 ఆ 5 వాడి చేతిలోనే చావాలి. మళ్ళీ మేము చంపుతామంటే ఒప్పుకోదు నేచర్. అంత విశాలంగా విషదంగా జీవితం ఉండేది. అప్పటికప్పుడు వాళ్ళు అలాగే జీవిస్తూ ఉండేవాళ్ళు. కొన్ని మార్చుకోకండి, కొన్ని సంఘటన నుంచి అంటే మార్చుకుంటే సంచిత ప్రారంభ ఆగామీ కర్మల కంప్యూటరైజేషన్లో నేచర్కి గందరగోళం అవుతుంది. ఇప్పుడున్న గందరగోళం అంతా దానివల్లే వస్తుంది, మొత్తం గందరగోళం దానివల్లే వస్తుంది. అంటే ఇది మనం ప్రపంచానికి పరివరాజులుగా అందజేయాల్సింది. అంతే తప్ప మేము ఇందు మీ చార్ట్ చూసి చెప్పేస్తాం, నువ్వు బతుకుతావా బతకవా, నీ కూతురు పెళ్ళి అవుతుందా అవదా, అసలు అది చెప్పకండి. చెప్పవచ్చు, అసంభవం కాదు, అది చెప్పకూడదు. ఇంచేత ఫ్రీ విల్, మనిషి సాధకుడికి మార్చుకునేటటువంటి హక్కు పరిపూర్ణముగా ఉన్నది. జ్యోతిష్ శాస్త్రం మనకి అందజేసేటటువంటి అద్భుతమైనటువంటి మోటో. నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, నువ్వు ఎక్కడున్నా మారొచ్చు, ఏ స్థితిలో ఉన్నా నువ్వు నిన్ను నిన్ను మార్చుకోవచ్చు. అది మొట్టమొదట మీరు జ్యోతిష్ శాస్త్రంలో గుర్తుంచుకోండి. అధ్యయనంలో సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మని గుర్తించటం ఎలా, దాన్ని గుర్తించడానికి మొదటి రాశి దాన్నే తనుభావము అంటాం ఆస్ట్రాలజీలో. ఆస్ట్రాలజికల్ క్లాసెస్లో మీకు ఇంకా డీటెయిల్గా చెప్పబడుతుంది. దాని తర్వాత ఆరవ భావము రోగాల భావము, తొమ్మిదవ భావము, పన్నెండవ భావం. వీటితో మీకు సంచిత ఆగామి కర్మల గురించి తెలిసిపోతుంది. ప్రారంభ కర్మ గురించి పదవ స్థానం నుంచి తెలుస్తుంది, కర్మస్థానం అని చెప్తాం దాంతో తెలుస్తుంది. దాని తర్వాత ఏం చెప్పాను నేను, విశ్వ ప్రణాళికలోని భాగంగా కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు నిర్ణయింపబడి ఉంటాయి. అంచేత శ్వేత వరాహ కల్పే, వరాహ కల్పము నుంచి బ్రహ్మ యొక్క సృష్టి ఆది నుంచి బ్రహ్మ యొక్క కల్పం అంత అయ్యేంత వరకు జరగబోయేటువంటి సంఘటనలన్నీ జ్యోతిష్ శాస్త్రంలో రాయబడి ఉన్నాయి. భవిష్య పురాణంలో వాడు చెప్తాడు, ఫలానా ఫలానా రాశిలో ఫలానా ఫలానా గ్రహాలు కలిగినప్పుడు ఫలానా సంఘటన జరుగుతుంది. నాడీ గ్రంథాలలో మీరు కనుక వేణుముద్రలు ఇచ్చి పెంచితే చాలా అద్భుతంగా చెప్తారు. దాన్ని చెప్పగలిగే వాళ్ళు ఉంటే, కండిషన్ అది అనాలిసిస్ చేయగలిగే, ఎక్స్రే ఉంది అద్భుతంగా చెప్తుంది లోపల ఏముందో, కానీ ఎక్స్రే చూడటం రాకపోతే దర్శించటం రావాలి. జ్యోతిశాస్త్రం అది నేర్పుతుంది, చూడటం రావాలి మీకు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క తల్లి పేరు, తండ్రి పేరు, వాళ్ళ ఎందుకు వచ్చాడో, ఏ రోజు వచ్చాడు, ఇవంతా సైక్లిక్ ప్రాసెస్లో ఆ విశ్వ కళ్యాణం అనేటటువంటి, ఆ విశ్వ నిర్మాణం అనేటటువంటి, పరిణామక్రమం అనేటటువంటి సంఘటనలో నియమబద్ధమై ఉన్నటువంటి ప్రణాళిక కూడా మీకు గోచరం అవుతుంది. ఆ గోచరించబడినటువంటి చూడగలిగినటువంటి వ్యక్తులు ఇప్పటి నుంచి రాబోయేటటువంటి 100 సంవత్సరాలలో ప్రకృతి విశాలమైనటువంటి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ తీసుకుంటోంది. మనం పరవ్రాజకులుగా భయపించడానికి మనం బయలుదేరటంలే, ప్రపంచాన్ని జరిగే గందరగోళం ఎలాగో జరుగుతుంది, దాని గురించి మనం వరి కావటంలే. మనం ఏం వరి అవుతున్నాం, సృష్టి నిర్మాణ కార్యక్రమంలో, విశ్వం యొక్క ప్రణాళిక కార్యక్రమంలో కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ని టేకప్ చేద్దాం. ఏ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ని టేకప్ చేస్తాం, నువ్వు ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి వైరింగ్ ఇచ్చేస్తాను అంటే ఇంకా ఫౌండేషన్ వేలే, ఏం చేస్తాడు ఎలక్ట్రీషియన్ వచ్చి, పెయింటర్ని తీసుకొచ్చేసి అద్భుతమైనటువంటి పెయింటర్ అండి వీడు, ఇంకా 2 రోజులే ఉంటాడు, ముందు పెయింటింగ్ వేసేసుకోండి తర్వాత ఇల్లు కట్టుకోండి, ఎలా కుదురుతుంది, కుదరదు. అంచేత ముందు ఫౌండేషన్స్ పడాలి, ఫౌండేషన్స్ తర్వాత గోడలు లేవాలి, గోడలు లేవాక తలుపులు ఫిక్స్ అవ్వాలి, అప్పుడు కదా పెయింటర్ ఎలక్ట్రీషియన్ అది. అంచేత ఆ విశ్వ నిర్మాణ కార్యక్రమంలో ఈ క్షణంలోంచి రాబోయే మన జీవితంలో ఉన్నటువంటి 20-30 సంవత్సరాలలో మనము ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలము అనేది కూడా ఆస్ట్రాలజీయే చెప్తుంది. ఆ ఆస్ట్రాలజీని చెప్పే గురువులందరూ చెప్తున్నారు, వాళ్ళు ఏమి సొంతంగా ఏం చెప్తుందే, ఇది యుగసంధి అని, నూతన యుగం రాబోతుందని వాళ్ళు సొంతంగా చెప్తున్నారా వాళ్ళు. ఇవంతా కూడా పురాణాలలో భవిష్యత్ దర్శలు, నాస్టడామస్ వీళ్ళందరూ కూడా భవిష్యత్తుని జ్యోతిష్శాస్త్రపరంగానే దర్శించి చెప్పారు. వీళ్ళందరూ మంచి ఆస్ట్రాలజర్సే. జ్యోతిష్శాస్త్రపరంగా దర్శించగలిగినప్పుడు మీరెందుకు దర్శించలేరు, కానీ మీరేం దర్శించాలి, ఏ విధంగా దర్శించాలి, మీ రోల్ ఏంటి, భవిష్యత్తు మారుతుంది, మీ యొక్క ప్రారంభ కర్మ మీకు తెలుసు, మీ యొక్క ప్రారంభ కర్మలో ఆగామి కర్మని తెలుసుకుని మీరు ఏ కార్యక్రమాలు చేయగలిగితే బాగుంటుంది అని నిర్ణయించుకోవటానికి జ్యోతిష్శాస్త్రం ఉపయోగపడుతుంది. ఇది అంతా కాకుండా జ్యోతిష్శాస్త్రము ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది. ఏదో ఒక పని చేయాలని ఉంది, ముహూర్తం అని చెప్పాను కదా, దానికి ఈ పంచాంగాన్ని ఉపయోగించుకుని ఖచ్చితమైనటువంటి బలాన్ని మనం ఎలా తెచ్చుకోవచ్చు అంటే, నిజంగా మన హారోస్కోప్లో కానీ విశ్వ ప్రణాళికలో కానీ అది లేదు అది, కానీ ముహూర్త బలంతో తాత్కాలికంగా దాన్ని సాధించుకోవచ్చు అవసరం అయితే. అది కండిషన్. రావణాసురుడు వాళ్ళు ఈ ముహూర్త బలాన్ని చాలా ఎక్కువ ఉపయోగించుకున్నారు. దీన్నంతటినీ ఆలోచించుకుంటూ జ్యోతిష్శాస్త్రము ఇంకోటి చెప్తుంది మనకి, మన శరీరము సూర్యకిరణాలతో నిర్మించబడి ఉన్నది. జ్యోతిష్శాస్త్రంలో సూర్యుడు చంద్రుడు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పాను కదా, అగ్ని కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏ విధంగా వహిస్తుంది, ఏదైనా ఒక వస్తువుని మనం దర్శించాలి అంటే వెలుతురు ఉండాలి. వెలుతురు 3 రకాలుగా మనం పొందవచ్చు. ఒకటేంటి, స్వయం ప్రకాశకమైనటువంటి జ్యోతి, సెల్ఫ్ ల్యూమినస్, సూర్యుడు. రెండో జ్యోతి ఏంటి, రిఫ్లెక్షన్, సూర్యుడు యొక్క కిరణాలే చంద్రుడు ద్వారా పరావర్తన. ఇది అంతా కాకుండా ఫ్రిక్షన్ వల్ల వచ్చేటటువంటి అగ్ని, ఇవంతా కూడా జ్యోతిషమే. జ్యోతిషమే అంటే జ్యోతి, వెలుతురు. ఈ 3 రకాలైనటువంటి అగ్నిలు మన శరీరంలో ఎలా ఉన్నాయి, అంతేకాకుండా సూర్యుడి నుంచి పరావర్తనము చెందేటటువంటి చంద్రుడు కాకుండా ఇంకా ఆరు రకాలైనటువంటి గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు. సూర్యుడు కాకుండా ఏడు గ్రహాలు ఉన్నాయి కదా చంద్రుడు కలుపుకుని. అవే ఏడు వారాలుగా మన జీవితంలో చక్రీయ క్రమంలో తిరుగుతూ ఉంటాయి. మన శరీరంలో ఈ గ్రహాలకు ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది. ఏంటా విశేషమైనటువంటి స్థానము? సూర్యుడు ఎప్పుడు హృదయం దగ్గర ఉంటాడు, చంద్రుడు ఎప్పుడు స్వాధిష్టానం దగ్గర ఉంటాడు, బుధుడు ఎప్పుడు మణిపూరకం దగ్గర ఉంటాడు, గురువు ఎప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటాడు, శుక్రుడు ఎప్పుడు విశుద్ధి చక్రం దగ్గర ఉంటాడు, కుజుడు శిరస్సు సహస్రానం దగ్గర ఉంటాడు ఉంటాడు. సరే, ఇవాళ మంగళవారం అయితే మీ సహస్రారంలో ఏవైనా మార్పులు మీకు కనిపిస్తున్నాయా? ఇవాళ బుధవారం అయితే మీ మణిపూరక చక్రంలో ఏవైనా మార్పులు ఉన్నాయా? విశేషమైనటువంటి మార్పులు కనిపించాలి. ఆ మార్పులు కనిపించడానికి కావలసినటువంటి విశేషమైనటువంటి యోగ విద్యా పద్ధతులు ఉన్నాయి. ఆ యోగ విద్యా పద్ధతులను గ్రహాల యొక్క సంబంధాన్ని, ఏంటి గ్రహాలంటే సూర్యకిరణాలను గ్రహించేవి, సూర్యకిరణాలు గ్రహాలకు పంపించి విశాల సౌర కుటుంబంలో వాటి పనులు అవి, మన మణిపూరక చక్రం ఏం చేస్తుందో సౌర కుటుంబంలో బుధుడు ఆ పని చేస్తూ ఉండాలి. మన స్వాధిష్టాన చక్రం ఏం పని చేస్తుందో చంద్రుడు సౌర కుటుంబంలో ఆ పని చేస్తూ ఉండుండాలి. విశుద్ధి చక్రంలో శుక్రుడు ఏ పని చేస్తున్నాడో, మన విశుద్ధి చక్రంలో శుక్రుడు ఏ పని చేస్తున్నాడో సౌర కుటుంబంలో శుక్రుడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ లింక్ గ్రహాలకి, సౌర కుటుంబానికి, మన శరీరానికి, దానికి మధ్య ఉన్నటువంటి లింక్ ఎప్పుడైతే ఏర్పడుతుందో వాసుదేవ సర్వమితి, నేను కూడా ఆ అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి విరాట్ విశ్వంలోని ఒక భాగాన్నే అని ఎప్పుడైతే మీకు తెలుస్తుందో, మీలోనే ఆ విశాలత్వం ప్రతిబింబిస్తుంది. మీరు ఆ విశాల విశ్వరూపుణ్ణి, విష్ణువుని చూడగలుగుతారు, దర్శించగలుగుతారు. అంటే జ్యోతిష్ శాస్త్రం ఇక్కడ మీకు హెల్ప్ చేస్తుంది. దాన్ని ఏమని చెప్తారు? విశ్వరూప దర్శనం. జత జ్యోతిష్ శాస్త్రాన్ని ఈ దృష్టితో చదవండి. కానీ థీరీ ఇది మనసులో పెట్టుకున్నాక ఇంకా థీరీ మీరు లెక్కలతో చాలా అద్భుతంగా లెక్కలు కట్టచ్చు, అది చేయొచ్చు అని చెప్తాం. కానీ ఎక్కాలు బట్టి కొట్టమన్నప్పుడు కష్టమే, బోర్ కొడుతుంది అది. కానీ ఇంత విశాలమైనటువంటి జ్ఞానము జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో, జ్యోతిష్ శాస్త్రానికి మన జీవితంలో ఇవ్వవలసినటువంటి విలువను మనం ఇస్తాము. ఇది గుర్తుంచుకోండి. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసుకోండి. స్వస్తి.